మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. 3వ వచనం. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషురీతిగా నడుచుకుని వారు కారా. 4వ వచనంలో. మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమకల తండ్రి, దయాళుడా, మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మరి గత మంగళవారం మొదలుకొని ఈ మంగళవారం వరకు మమ్మల్ని మీ కోవిడ్ కు భద్రపరిచారు. నిత్యము మానకుండా స్త్రీల సహవాసాలు కొనసాగడానికి, ప్రార్థనలు కొనసాగడానికి, ఆయన కుటుంబాల కొరకు అంగళార్చడానికి మీరు సహాయం చేస్తూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు. 20 సహవాసాలను చేతులు కప్పు చెప్తున్నాం అయా, మీకు వందనాలు. ఒక్కొక్కరిని ప్రార్థన ఆత్మచేత నింపండి దేవా. విజ్ఞాపనాత్మ అంగళార్చి ఆత్మ చేత నింపండి. మా మాటలు కాదు దేవ, మా ధనం కాదు, మా గుర్తింపు కాదు, కేవలం మీరే వారి జీవితాలు మార్చగలరు. మేము ప్రార్థన మాత్రం చేయగలం దేవా. మీ స్తోత్ర స్త్రీల సహవాసాలన్నింటినీ ప్రభా, దేశం కొరకు, డిపార్ట్మెంట్ కొరకు, అనేక కుటుంబాలు కట్టుబడినట్లుగా అంగళార్చి వారికి మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. 20 సహవాసాలను చేతులు కప్పు చెప్తున్నాం మా ముందు నాయన. ఇంకా సహవాసాలు, స్త్రీల సహవాసాలు లేని 5 సహవాసాలను చేతులు కప్పు చెప్తున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోండి అయా వికారాబాద్, అయా మెదక్, అయా మహబూబ్ నగర్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదిలాబాద్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రాలో ఆదిలాబాద్ అనంతపురం మాత్రమే స్త్రీల సహవాసం లేకుండగా అయా అనంతపురం ఇప్పుడు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ మధ్యాహ్నం మేము శరీర సంబంధులమా ఆత్మ సంబంధులమా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని ఆత్మ సంబంధులుగా దేవా నిన్ను కనపరిచినట్లుగా మాకు సహాయం చేయమని నిలబడత నిలబట్టువాడిని నాని సహాయతను ఒప్పుకుంటూ మీ ఆత్మ నడిపింపుకే మీ ఆత్మ చేత అవసరమైన తలంపులు దయచేయమని వేడుకుంటూ ప్రతి శోధన దూరపరచని అనేక మంది వచ్చి మేలు పొంది మీ సన్నిధిలో ఆనందించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఇలాగా అందరికి మరొక మారు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని క్రైస్తవులే, అందరూ క్రైస్తవులే, మేము బాగున్నాం, మేము మందిరానికి వెళ్తున్నాం అని మనం అనుకుంటే మనం మోసపోయే ప్రమాదం ఉందని వాక్యంలో పలు రీతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పౌలు నోట సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాటలో శరీర సంబంధులు ప్రకృతి సంబంధులే తప్ప మీరు ఆత్మ సంబంధులు కాలేరు, అలా లేరు అని వేదన చెందటం మనం చూస్తున్నాం. కాబట్టి నేను క్రైస్తవుణ్ణి కానీ నా మనసు నేను ఆత్మ సంబంధిన శరీర సంబంధిన అని మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి 2 విషయాలు గత 2 వారాలు ధ్యానం చేశాం. ఒకటి మాదిరి, ఆత్మ సంబంధిగా మనకు ఉండాల్సిన మంచి మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. మనం యేసును తప్ప ఎవరిని మనం మాదిరిగా తీసుకున్నా తప్పకుండా మనకు తెలియకుండానే మనలో శరీరం పనిచేస్తుంది, శరీర సంబంధిగానే మనం ప్రవర్తిస్తాం. అదే యేసుక్రీస్తు ప్రభు మాదిరి మనం కలిగి ఉంటే ఆయన పయనించి వచ్చినవాడు, ఆయన శరీర సంబంధి కాడు, కాబట్టి మనం కూడా మోసపోకుండా ఉంటాం. 2వది బోధ, ప్రతి బోధ మంచి బోధ అని వాక్యం చెప్పట్లేదు కానీ దుర్బోధ అన్నాడు. అలాగే ప్రతి సేవకుడు మంచి సేవకుడు అని బైబిల్ చెప్పట్లేదు కానీ అబద్ధ ప్రవక్తలు, దొంగ బోధకులు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి బోధ ఎలాంటి బోధ, ఎలాంటి బోధ, అది మీ మనం వింటున్న బోధ హిత బోధేనా లేక తప్పుడు బోధ, ఆ కల్పితాల, ఆ మోసపుచ్చే బోధ మనం మనం పరీక్ష చేసుకోవటం మంచిదని, బోధ విషయంలో మనం జాగ్రత్త పడాలి, తర్వాత మాదిరి విషయంలో, నాయకత్వం విషయంలో మనం జాగ్రత్త పడితే శరీర సంబంధులుగా మనం మోసపోకుండా ఉండటం సాధ్యమవుతుందని ఆలోచించగలిగాం. మరి నేడు మన ఆత్మ సంబంధాలుగా బలపడాలంటే మనకు అవసరమైన మూడవ సంగతి, సహవాసం కొరకు కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. సహవాసం, మనం ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి? ఏ సహవాసం మన ఆత్మీయతను పాడు చేస్తుంది? ఏ సహవాసం కొరకు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడో ఎరగటం మన ఆత్మీయ జీవితానికి మంచిది. కాబట్టి పౌలు పత్రిక, మనం ఆ పౌలు పత్రిక నుంచి మనం ఆలోచిస్తే 2 కొరింథీ పత్రిక 6:14-17 చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 6:14-16 ఇలా అన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అన్నాడు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అన్నాడు. అవిశ్వాసులు అంటే మనం క్రైస్తవేతరులు, అన్యులు అనుకోవచ్చు. సహజంగా మనం ప్రభువులోకి రావడానికి ముందు మనకుంటూ స్నేహితులు ఉన్నారు, మనకు బంధువులు ఉన్నారు, మనకు మిత్రులు ఉన్నారు, ఆప్తులు ఉన్నారు. వారు మన ఇప్పటి వరకు వారి మనసు మన మనసు కలిసిందా లేదా చూడగలిగాం, అంతే. ఏదో ఒక రకంగా బంధుత్వం కలుపుకున్నాం, చెయ్యి విడిచిన బంధువో కాలు విడిచిన బంధువో ఏదో ఒక చుట్ట రకంగా బంధుత్వము, కాలేజ్ మేటో లేకపోతే స్కూల్ మేటో లేకపోతే ఒకే ఊరు లేకపోతే ఒకే కులము ఏదో ఒక రకంగా మనం వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నాం. కానీ మనం ఆత్మీయ లోకంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులో మనం వచ్చాము, దేవుని బిడ్డగా మనం తీర్చిదిద్దబడ్డాము, ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే దేవుని సంబంధి కాని వారితో, వారిని ఇక్కడ వాక్యంలో అవిశ్వాసులు అన్నాడు. మనకు వాళ్ళకి తేడా ఏంటి, మనం ప్రభువుని నమ్ముకున్నాం, వాళ్ళు ప్రభువుని నమ్ముకోలేదు. మనకు విశ్వాసం ఉంది, వాళ్ళకి విశ్వాసం లేదు. మన ప్రాధాన్యతలు వేరు, వాళ్ళ ప్రాధాన్యతలు వేరు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఆ రిలేషన్స్ విషయంలో జాగ్రత్త పడకపోతే తప్పకుండా నష్టపోతాం. చాలా సార్లు మనం ఏదైనా క్లిష్టమైన పరిస్థితిలో లేదా ఆపదలో సలహా తీసుకోవాలంటే ఎవరు సలహా తీసుకుంటాం? మరలా లోక సంబంధులు. ఎందుకు? అందులో వాళ్ళు ఆరితేరిపోయి ఉంటారు, డబ్బులు అవసరం. వాళ్ళు బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కాబట్టి వాళ్ళని అడగాలి. ఒకసారి వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ రిలేషన్ అట్లా కంటిన్యూ అవుతుంది. పెళ్లి చేయాలి, ఆయన పెళ్లి పేరెంటాల్లో ఆయన నిష్ణాతుడు, ఎక్కువ మంది పరిచయం ఉంటుంది, విశ్వాసి కాదు, ఆయన సహాయం తీసుకోవాలి. లేకపోతే లాయరు, ఏదో అవసరం. అవసరతలు వచ్చినప్పుడు దేవుణ్ణి చూడటం, దేవుని బిడ్డల సలహా తీసుకోవటం ప్రమాదం కాదు. కానీ దేవుని దాటి దేవుని ఎరగని వారు అవిశ్వాసుల మీద ఆధారపడ్డం. నేను ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు చెప్పాను. నువ్వు ఏ పరిస్థితుల్లో అవిశ్వాసులతో జోడుగా ఉంటున్నావో నాకు తెలియదు. క్రైస్తవేతలతో ఏ విషయాల్లో నువ్వు సహవాసం కలిగి ఉన్నావో నాకు తెలియదు. కానీ వాక్యం అంటుంది అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అన్నాడు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అన్నాడు అంటూ ఎందుకుంటుందట? తర్వాత వాక్యం ఇలాగంటాడు, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం అన్నాడు. ఒప్పుకుంటారా? మన పిల్లలు ఎవరైనా చెడ్డ పిల్లలతోటి వాళ్ళ ఫ్రెండ్షిప్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? అడ్జస్ట్ అవుతారా? వాడు తాగుబోతుంది, వాడు సిగరెట్ కాలుస్తాడు, వాడు ఆడపిల్లని నేర్పిస్తాడు, వాడు చదువుకోడు, వాడు రోడ్డు మీద లాగే తిరుగుతాడు. ఒప్పుకుంటారా స్నేహం చేయడానికి? మరి దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు? ఎందుకు ఒప్పుకోరు? మీరు చెడిపోతారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటారు, మన పిల్లల మీద ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో అవిశ్వాసితోటి స్నేహం వద్దు అన్నాడు, సాంగత్యం వద్దు అన్నాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అని ఆయనే ప్రశ్నిస్తున్నాడు. ఇలా అన్నాడు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అన్నాడు. వెలుగు చీకటి ఎట్లా కలిసి ఉంటాయి? కలిసి ఉండడానికి ఒప్పుకోడు ఆయన. ఈ మాట వివాహ దగ్గర మనం ఆలోచించాలి. పిల్లలకి పెళ్లి చేయాలి, ఏం చూడాలి? ఏం చూడాలి? ఆస్తిపాస్తులు చూడాలి, ఉద్యోగం చూడాలి, క్యాస్ట్ చూడాలి, కలర్ చూడాలి, రిలేషన్ చూడాలి. మరి విశ్వాసం, విశ్వాసం ఏముంది? తర్వాత మార్చేసుకుంటారు, తర్వాత మార్చేసుకుంటారు. సాతాను మోసం చేసే కదా. వాక్యంలో అసలుకి స్నేహం వద్దన్నాడు, సాంగత్యం వద్దన్నాడు. మరి పెళ్లి చేసుకోమన్నాడనా? మరి పెళ్లి చేసుకోవచ్చా? నేను ఎరుగుదు నువ్వు మళ్ళాక బ్రదర్ అంటా ఉన్నాడు. బీహార్లో మిషన్ ట్రిప్కి వెళ్ళి వచ్చాం కదా, ఆ ట్రైబుల్ అమ్మాయిని మిషనరీ సంస్థ చదివించింది. ఆ పాప ఐఆర్ఎస్ అధికారి అయ్యింది, అంటే ఆల్ ఇండియా సర్వీస్. ఇప్పుడు ఆ పాపకు తప్ప ఇంట్లో ఎవరు మారు మనసు పొందల. ఆ పాపకు పెళ్లి జరగాలి. తనకి ఇప్పుడు వయసు 37 సంవత్సరాలు. అన్న నాకు చెప్పిన రిక్వెస్ట్ ఏంటంటే, బ్రదర్ తన ఫెయిత్ కోసం నిలబడింది, విశ్వాసిని వివాహం చేసుకుంటాను. నా నా స్థాయి అంత క్యాడర్ లేకపోయినా పర్లేదు, ఈమె ఒక డాక్టర్ని చేసుకున్నా పర్లేదు, విశ్వాసం అయితే బాగుంటుంది. తను ఇంతకాలం వెయిట్ చేసింది, తను మన మిషనరీ సంస్థను అడుగుతా ఉంది, ప్రార్థన చేయండి అన్నారు. ఆ చూసినప్పుడు ఎలా అనుకుందాం, అరే ఎవరో ఒకరు తెలియజేసుకోవచ్చు కదా, వయసు ఎక్కువైపోతుంది, చాలా పీక్ ప్రెజర్ ఉంటుంది, చేసేసుకోవచ్చు. నేను అంటాను పెళ్లి కంపల్సరీ అని బైబుల్ చెప్పలా. బైబుల్ అంటాడు పరలోక రాజ్యం నిమిత్తం తమ్ములు తాము నపుంసకులుగా చేసుకున్నవారు. పెళ్ళి అయిన వాడు భార్యను సంతోషపెడుతున్నాడు, పెళ్లి కాని వాడు దేవుని సంతోషపెడుతున్నాడు. ఇదే పౌలే మొదటి కొరింథీ పత్రికల మాటలన్నీ రాస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మాటలన్నీ ఉంటాయి. అట్లాంటి పరిస్థితులు దేవుడు అన్యాయిస్తాడా? దేవుడు చేయొచ్చు కదంటే, బీహారీ రాష్ట్రంలో క్రైస్తవులు తక్కువ, అది ఆ ర్యాంకులు అక్కడ చదువుకునే వాళ్ళు తక్కువ. ఈ పాప చదువుకే నా పై పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు ఆ పొజిషన్లో ఆ బీహార్ స్టేట్లో విశ్వాసం తేవడం అన్నది పైగా పేరెంట్స్కి ఇష్టం లేదు. అలాంటి సవాలుకరమైన పరిస్థితులు తను కాంప్రమైజ్ కాకుండా ఉంది. దేవుడు తప్పకుండా ఆ తీర్మానాన్ని ఆశీర్వదిస్తాడు. మనకి చాలా చాలా సార్లు మన విశ్వాసంలో తలకిందులైపోయిన కారణం ఏంటంటే, కొన్నిసార్లు సిస్టర్స్కి వాయిస్ ఉండదు, ఆప్షన్ ఉండదు. పేరెంట్స్ చెప్పిన మాట వినాల్సిందే, పేరెంట్స్ చెప్పిన మాట వినాల్సిందే. కానీ మనం ప్రార్థన చేసుకోవాలిగా. ఏమంటాడు ఆయన? అవిశ్వాసులతో జత కూడదు, అవిశ్వాసులతో సాంగత్యం కూడదు, అవిశ్వాసులతో పొత్తు కూడదు, అవిశ్వాసులతో పొత్తు కూడదు. అక్కడే 6వ అధ్యాయం 15వచనం, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వచనం, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుని గమనిస్తున్న బిడ్డ, ప్రభు బిడ్డ, దేవుని బిడ్డ, దెయ్యపు సంబంధితోటి ఎట్లా కాపురం చేస్తారు, ఎట్లా వివాహం చేస్తారు, ఎట్లా కనిపిస్తారు? కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయి, దేవుడు నడిపిస్తాడు. అవిశ్వాసులు గృహంలోకి వెళ్తారు, వెళ్ళిన అమ్మాయిని బట్టి కుటుంబం అంతా రక్షించబడుతుంది, అబ్బాయిని బట్టి కుటుంబం అంతా రక్షించబడుతుంది. అవి జనరల్ ప్రిన్సిపల్ కాదు, స్పెషల్ కేసులే. ఇన్ జనరల్ గా వాక్యం ఏమంటుందంటే, విశ్వాసకి అవిశ్వాసతో జత వద్దు, సాంగత్యం వద్దు, పొత్తు వద్దు, సంబంధం వద్దు అన్నాడు. 15వ వచనంలో అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది, షేరింగ్ వద్దు, పార్ట్నర్షిప్ వద్దు, లైఫ్ పార్ట్నర్ కావడానికి వీలు లేదు, లైఫ్ పార్ట్నర్ కావడానికి వీలు లేదు, లైఫ్ పార్ట్నర్ కావడానికి వీలు లేదు. కాబట్టి అర్థం చేసుకుందాం, కాబట్టి అర్థం చేసుకుందాం దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట. కాబట్టి మనం ఆధ్యాత్మిక జీవితంలో రక్షించబడ్డ మనం, ఆత్మ సంబంధులుగా ఉన్న మనం శరీర సంబంధులుగా మారిపోయే ప్రమాదం ఉంది అన్న హెచ్చరిక దగ్గర, ఎక్కడ మనలో లోపం వస్తుంది, ఎక్కడ మనలో కాంప్రమైజ్ అయిపోవడం అలవాటు అవుతుంది, ఎక్కడ మనలో నుండివచ్చిన స్థితి బయటపడుతుంది. ఒక సోదరిని ఎరుగుతుంది, ఆవిడ నా బ్యాచ్మేట్ ఎస్ఐ, ఇప్పుడు విశాఖపట్నంలో సిఏగా పనిచేస్తుంది. నేను ఆమె చూసినప్పుడు చాలా మంచి విశ్వాసం అనుకున్నాను, మంచి విశ్వాసే, ఆస్తులో చదువుకుంది, దేవుని ఆశీర్వాదం వల్ల ఆ స్థాయికి వచ్చింది, ఆ విశ్వాసం తెలియజేసుకుంది. మాకు సర్వీస్ 12 సంవత్సరాలు అయిపోయింది, యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ గా తనకు ఆ పొజిషన్ లో ఉండి తన భర్తకు తెలియకుండా బాత్రూంలో ప్రార్థన చేసుకుంటాను అంటారు. అమ్మా నీ విశ్వాసం భలే గొప్పది అని అనకుండా తిట్టాను, ఒక మీద తిట్టాను. ఎంతకాలం వస్తాడు నీ భర్త నీతో పాటు, ఎంతకాలం నీ భర్త మీద నువ్వు ఆధారపడతావు, కలిసి ఇద్దరు పుట్టారా, కలిసి ఇద్దరు చచ్చిపోతారా, ఇంకెంతకాలం ప్రభువుని కనపరచకుండా ముసుగేసుకొని కూర్చుంటావు తిట్టాను. దేవునికి స్తోత్రం. ఆ తిట్టిన తర్వాత ఓపెన్ అయిందట, భర్త సరే నీ ప్రార్థన నువ్వు చేసుకో కానీ నా పూజ నేను విడిచిపెట్టనన్నాడట. ఒకవేళ తన విశ్వాసం వివాహం చేసుకుని ఉంటే ఎంతగా ప్రభువుకు మహిమ వచ్చేదో, ఎంతగా తన నెమ్మదిని పొందేదో, ఎంతో మంది కుటుంబాన్ని తన ఆశీర్వాదకరంగా ఉండేదో. చాలాసార్లు మనం వివాహాల దగ్గర ప్రాముఖ్యంగా క్రిస్టియన్ పేరెంట్స్ వివాహాల దగ్గర అవిశ్వాసులు, వివాహాల దగ్గర లోక సంబంధం, వివాహాల దగ్గర లోక ప్రాధాన్యతలు. ప్రభు అంటున్నాడు క్రీస్తునకు దెయ్యంతో ఏం సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయంలో విగ్రహంతో ఏమి పొందిక. ఎందుకు ఎంత సీరియస్ గా ఎన్ని రకాలుగా మాట్లాడుతానంటే, మనం వివాహం వెనకాల ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడో అవన్నీ కోల్పోతాం, దానికి పైగా ఇంకా శ్రమలు పొందించుకుంటాం. అన్నీ ఉండొచ్చు కాక, నేను చెప్పగలను పెళ్ళైన 3 నెలలకు భర్త చనిపోయిన వివరాల కోసం నేను చెప్పగలను. పెళ్ళైన తర్వాత కుటుంబాలకు దూరం అయిపోయి ఏడుస్తూ ఉన్న కుటుంబాల కోసం నేను చెప్పగలను. ఎవరిని కనపచ్చు. కాబట్టి దయచేసి మనం శరీర సంబంధులుగా నునివెచ్చిన భక్తి లోక సంబంధులుగా మారిపోకుండా చల్లారిపోకుండా ఉండాలంటే ఆత్మీయ జీవితంలో సహవాసం చాలా ప్రాముఖ్యం. సహవాసం అనగానే ఒక మంచి చర్చ్ మనకు అనిపిస్తుంది. మంచి చర్చ్ అనుకో, అసలు ఆ చర్చిలో సభ్యులతో నువ్వు కలిసి ఉండేది ఎప్పుడు? ప్రతిరోజు 1-2 గంటలు కలిసి ఉంటే గొప్ప. ఎస్ఎఫ్జే సహవాసంలో ప్రతిరోజు 1-2 గంటలు గంటన్నర మనం కలుస్తున్నాం, అది ఆ వర్చువల్ ఫెలోషిప్. కానీ భర్తతో భార్యతో ఎన్ని రోజులు ఉండాలి? రోజు సారీ టైం వాళ్ళతో కలిసి జీవించే, అక్కడ కాంప్రమైజ్ అయితే, అక్కడ సాతానుకు విజయం ఇస్తే, అక్కడ నువ్వు లొంగిపోతే ఆధ్యాత్మిక జీవితంలో ఎంత కోల్పోతాము, ఎంత నష్టపోతామో ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏం చేయాలట కింద వాక్యానికి వస్తే ఆయన ఇలా అంటాడు, 16-18 కలిసి ఉన్నాయి కదా, ఆ కింద వాక్యాల్లో ఇలా అన్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. అండర్లైన్ చేయండి, కావున మీరు వారి మధ్య నుండి బయలువడలి ప్రత్యేకంగా ఉండు అన్నాడు. ఏమన్నాడు? సపరేట్ గా ఉండండి, వాళ్ళ మధ్య నుంచి బయలువడండి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్తున్నాడు. తాకడానికి వీల్లేదు, ఉండడానికి వీల్లేదు అక్కడ ఆ వాతావరణం తప్పకుండా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, తప్పకుండా మనం పాడు చేస్తాం. కాబట్టి రాజీ పడొద్దు. నేనంట ఆధ్యాత్మిక ఆత్మహత్య అంటాం దాన్ని. దేవుడు వద్దు అన్న కాడ మనం ఏం కాదులే, పర్వాలేదులే అని టేకిటీజీ తీసుకుంటే సూసైడ్ చేసుకున్నట్టు లెక్క. మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే లెక్క. కాబట్టి దయచేసి వాక్యపు వెలుగులో మన సహవాసం ఎట్లా ఉందో మనం పరీక్ష చేసుకోవడం మన ఆత్మీయ జీవితానికి మంచిదని ప్రభు యొక్క ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నా. మంచిది, మనం కొన్ని విషయాలు ఆలోచించగలిగితే, కీర్తన గ్రంథం మొదటి 2 వచనాలు మనం ఎరిగిన మాటలే. ప్రాముఖ్యంగా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ కొండ మీద ప్రసంగాన్ని మనం తీసుకుంటే, ఏం చెయ్యాలో చెప్పడానికి ముందు ఏం చెయ్యొద్దో చెప్తారు. అంటే మీరు ఎలా ప్రార్థన చేయొద్దు, మీరు ఎలా ఉపవాసం చేయొద్దు, మీరు ఇలాగ ధర్మం చేయొద్దు అనే మన ప్రారంభించాడు ఆరో వచ్చాయం అంతా. తర్వాత ఎలా చేయాలో చెప్పాడు. ముందు హౌ నాట్, నెక్స్ట్ హౌ టు డూ, ఎట్లా చేయకూడదు అని ముందు తెలుసుకోవాలి. మనం ఎలా చేసినా పర్లేదు అని కూడా కుదరదు, కుదరదు. కాబట్టి ఇక్కడ మొదటి కీర్తనలో మనం ఏం చేస్తామంటే హౌ నాట్ అంటాడు, వద్దు అంటాడు. ఏ వద్దు, దుష్టుల ఆలోచన చెప్పిన నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుని చోట కూర్చోవద్దు. ఏం చెప్తున్నాడు, వద్దు వద్దు, ఎవరితో సహంగచ్చవద్దు, దుష్టులతో, పాపులతో, అపహాసకులతో. కాబట్టి అవిశ్వాసులతోనూ, అవిశ్వాసులతోనూ, పాపులతోనూ ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసానికి దేవుడు తన వాక్యంలో అనుమతి ఇవ్వలేదు, హెచ్చరిస్తా ఉన్నాడు. ఒకటి, అవిశ్వాసులతో సహవాసం కూడదు అని వాక్యంలో చూస్తున్నాం. రెండవ మాట మొదటి కొరింథీ పత్రిక 15:32 నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15:32 నుంచి కొన్ని వాక్య భాగాలు చదివితే, మనిషి రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి, మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదము మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఏమంటాడు ఆయన, దుష్ట సాంగత్యం అన్నాడు. ఎవరితో మనం సాంగత్యం చేయకూడదంటే ఇక్కడ నిరీక్షణ లేని ప్రజల కోసం మాట్లాడుతున్నాడు. 32 ఏమంటాడు, రేపు చనిపోతాం, తర్వాత ఏముంది, బూడిదే, తర్వాత ఏముంది, గాయలే, తర్వాత ఏముంది, మట్టే, ఏమి లేదు, జీరో. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడే అనుభవించాలి, ఇప్పుడే సుఖపడాలి, ఇప్పుడే సంపాదించుకోవాలి. ఈ మాట కొంచెం నీకు ఇబ్బందిగా ఉంటుంది. నేనేమంటానంటే పరసంబంధమైన పాటలు పాడుతున్న వాళ్ళతోటి సహవాసం చేయమని చెప్పను. ఆ పాటలు మాటలు రెండు మోసమే. క్రైస్తవుల ఆడే అబద్ధాలు అన్ని కాదు, అన్ని పాటలు అబద్ధాలే, అన్ని పాటలు అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. కాబట్టి ఇక్కడ మనం నిరీక్షణ కలిగిన వారా, నిరీక్షణ అంటే అదృశ్యమైనది ఉన్నది, నా ప్రభు ఉన్నాడు, నా సంపిన్ని పరలోకం ఉంది, నా దేవుడు ఉన్నాడు, దేవదూతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, వాళ్ళందరినీ నేను కలుసుకుంటాను అన్న ఆ నిరీక్షణ మనకుంది. లోకానికి నిరీక్షణ లేదు. ఏముంది, ఏమి లేదు, బూడిద, ఏముంది, ఏమి లేదు, బూడిద అని లోకం అనుకుంటుంది. కాబట్టి ఏం చేయాలి, నీ టాలెంట్స్, నీ బలం, నీ జ్ఞానం అన్ని కూడా దీనికోసం వాడాలంటే భూమి మీద సంపాదించుకోవడం కోసమే వాడాలి, భూమి సుఖపడడానికే వాడాలి. అందుకే లోకంలో పరిగెడతా ఉంటారు, లోకంలో పరిగెడతా ఉంటారు, లోకంలో సక్సెస్ అయినట్టుగా కనబడతారు, లోకంలో స్థిరపడ్డట్టు కనబడతారు. ఎందుకంటే రేపు మరణం దగ్గర వారు జీరో, మరణం దగ్గర వారి ఆశలన్నీ ఆదరైపోతాయి, మరణం తర్వాత ఆ తీర్పు దగ్గర ఆ క్రాసులు వారు తేలిపోతారు. వారి నిరీక్షణ లేని వారు కాబట్టి వారు టెంపరీ లైఫ్ కొరకు పరిగెడతా ఉన్నారు. దయచేసి క్రైస్తవుల్ని పాటలు బట్టి అంచనా వేయొద్దు, మాటలు బట్టి అంచనా వేయొద్దు, ప్రాధాన్యతను బట్టి అంచనా వేయద్దు. నిజంగా పరసంబంధం అయితే డబ్బులు ఎక్కడ దాచుకుంటాడు, నిజంగా పరసంబంధం అయితే పిల్లల్ని ఎలా పెంచుతాడు, నిజంగా పరలోక సంబంధాలు అయితే ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు. ఏ రోజుకి ఆ రోజే ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారో. మనం పండగ క్రైస్తవ్యం చూస్తున్నాం, మనం వేషధారి క్రైస్తవులు చూస్తున్నాం. నిజంగా ఆ వాక్యం అనే అర్థం దగ్గర తీసుకొచ్చి వాళ్ళు కొలిస్తే, వాక్యం అనే ఈ వాక్యంతో వాళ్ళని టెస్ట్ చేస్తే తేలిపోతారు. పౌలు దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుగుతుంది అన్న ఈ కాంటెక్స్ట్ లో ఎవరు దుష్టులు, దుష్టుడంటే సాతాన్, సాతాను సంబంధం. సాతాన్ ఏమైనా నాలుగు పెద్ద నాలుగు తోటి కోర్లు వేసుకొని అంధవికారం కనబడుతున్నాడా, లేదు, చక్కగా సూటు బూట్ వేసుకుని టై వేసుకుని పెంచుకోవాలని కనబడతాడు సాతాన్. కాబట్టి ఆ సాతాను సంబంధాలు ఎలా కనబడతారు? పట్టుకోలేవు. మనం పట్టుకునేది ఎక్కడంటే నిరీక్షణ ఉందా లేదా, టెంపరీ లైఫ్ కొరకు పరిగెడుతున్నారా, పర్మనెంట్ లైఫ్ కోసం పరిగెడుతున్నారా, భూలోకం చుట్టూ తిరుగుతున్నారా, పరలోకం కొరకు ఎదురు చూస్తున్నారా? నిరీక్షణ కలిగిన ప్రజలు. కాబట్టి నిరీక్షణ లేని వారితో సాంగత్యం కూడదు అంటాడు, సాంగత్యం కూడదు అంటాడు. పాపులతో, అపహాసులతో, దుష్టులతో చేయకూడదు. ఎందుకొద్దో మనకు తెలుసు. రెండవ మాట, మంచోళ్ళండి అంటాం. చాలా మంచు, చాలా ప్రేమ కలిగిన వారు, దాన గుణం ఉంది, సహాయం చేస్తారు, అవన్నీ బాగానే ఉన్నాయి. నాకు అవి కాదు, వాక్యం అంటుంది వారు నిరీక్షణ కలిగిన వారా, వారు రేపు మరణం తర్వాత తీర్పు ఉందని ఎరిగిన వారా, రేపు పరలోకం ఉందని ఎరిగిన వారా, వారు పరలోక సంబంధులా, దాని కొరకు వారు జీవిస్తున్నారా, దాని కొరకు వారు సిద్ధపడుతున్నారా? కాని పక్షంలో వాళ్ళ నుండి వచ్చిన స్థితిలో ఉన్నట్టే, వాళ్ళు లోకమని మోసంలో మాయలో బ్రతుకుతున్నట్టుగా వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది, వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి ఏమంటాడు 34 వచనంలో, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి, సిద్ధపాటుతో ఉండాలి. ఈ మాట మీకు ఎలా అనిపిస్తుందో కానీ, అయ్యా ప్రమాదం జరిగిపోయింది, ప్రాణం పోయింది, లేకపోతే కష్టం వచ్చేసింది, దెబ్బ వచ్చేసింది అంటే ఒక్కసారి నాకు అనిపిస్తుంది, ఎందుకు ఇంత భయపడిపోతున్నాడు, ఎందుకు ఎంత కలవరపడిపోతున్నాడు? జబ్బులు అందరికి వస్తాయి, అందరు ప్రాణం పోతుంది, మరణం అందరికి వస్తుంది, దానికి ఎందుకు ఇంత టెన్షన్ పడిపోతున్నావు? నిరీక్షణ లేదా? నిరీక్షణ లేదా? నిజంగా నిరీక్షణ కలిగిన ఎలా ఉంటారంటే, చావు నష్టమా? కాదుగా, ప్రభువుని కలుసుకోవడంగా. కలవరం ఉంటుంది, ఎడబాటును తట్టుకోలేము, కానీ మనల్ని మనం సముదాయించుకోగలం, మనల్ని ఇతరులకి ఆదరించగలం, త్వరగా మన హృదయానికి మన మాటలు చెప్పుకోగలం. ఆయన పరుగు ఆయన నమ్మకంగా ముగించాడు, నా పరుగు నేను నమ్మకంగా ముగించాడు, నేను వెళ్ళిపోవాలి. అక్కడ తేలిపోతుంది, నిరీక్షణ కలిగిన ప్రజలా కాదన్న మాట. అనారోగ్యాల దగ్గర, హాస్పిటల్ దగ్గర, మరణం దగ్గర బయటకు వచ్చేస్తారు, తేలిపోతారు, తేలిపోతారు, తేలిపోతారు. కాబట్టి లోక సంబంధులతోనూ లేదా పాపులతోనూ సహవాసం మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది. రెండు, నిరీక్షణ లేని వారు, ఎదురుచూపు లేని వారు, మనోనేత వెలిగించబడిన వారు, రేపు చనిపోతే ఏమీ లేదనుకునే వారితో సహవాసం కూడా మనం పాడు చేస్తుంది. నేను ఇలా అంటాను, నీ కళ్ళకి వాళ్ళు పెద్ద ఉద్యోగులా కనబడుతున్నారేమో, నీ కళ్ళకి వాళ్ళు నీకంటే బాగా చదువుకున్న వారు కనబడుతున్నారేమో, నీ కళ్ళకి నీ ఫ్యామిలీ కంటే ఆ ఫ్యామిలీ అప్పర్గా ఆ హై పొజిషన్ దగ్గర కనబడుతున్నారేమో. అయితే నీ శరీర సంబంధమే, మనోనేత్రాలతో చూడు. నువ్వు దేవుని పెట్టు, నీవు రేపు పరలోకపు పరలోకానికి వారసురాలు, నీకు వాగ్దానాలు ఉన్నాయి, నువ్వు అమూల్యమైన రక్తం చేత కొనబడ్డదానివి. మనం అందుకే బైబిల్లో ఈ మాట చదువుతూ ఉంటే ఎంత ఆదరణ కలుగుతుందో. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 3 వచనం, మీరు ప్రశస్త వస్త్రము ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చున్నామని చెప్పి, ఆ దరిద్రులతో నువ్వు అక్కడ నిలువును లేక ఇక్కడ నా పాదపీఠ మాకు దిగువ కూర్చున్నామని చెప్పిన ఎడల మీ మనసులో భేదాలు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శలు చేసిన వారు ఒకరు కారా అన్నాడు. మీరు శరీర సంబంధులు కారా? మీరు శరీర సంబంధులు కారా? ఏం చూస్తున్నారు? కళ్ళకెత్తి తెల్ల చొక్క ఏం చేస్తున్నారు? భౌతిక నేత్రాలతోటి వాళ్ళకున్న సిరి సంపదను బట్టి వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు అంచనా వేస్తారా? పైకి వాళ్ళ దగ్గర ఏమీ లేకపోతే వాళ్ళని మీద చిన్న చూపు చూపుతారా? అలాగైతే మీ శరీర సంబంధులే, మనోనేత్ర వెలిగించబడితే ఏమర్థం కావాలి? 5 వచనం, నా ప్రియ సహోదరులారా ఆలోచించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా అన్నాడు. లోపాలు జరుగుతుందిలే, చెప్పులు కూడా సరిగ్గా ఉండవు. అవును, చెప్పులు కూడా సరిగ్గా ఉండవు, అనిపిస్తూ ఉంటుంది. ప్రభు మహిమ చాలా సహవాసాల్లో సీఏలు భార్యలు కానిస్టేబుల్ భార్యలతో కలిసి పక్క పక్కన కూర్చుంటా ఉంటే చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉంటుందో. డిఎస్పీ భార్యలు ర్యాంకులు పక్కన పెట్టి మేమంత సహోదరులు, ఎక్కువ లేదు తక్కువ లేదు, గొప్ప లేదు చిన్న లేదు. అవును, ఆత్మ సంబంధాలు అలాగే ఉండాలి. ఏమంటాడు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా అన్నాడు. డబ్బు ఊరకలేకపోవచ్చు, పరలోకంలో ఎంత ఉంది. తర్వాత ఏమంటాడు, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా అన్నాడు. అవును, భాగ్యవంతుడు దేవుడు వారసులు. ఎవరు పేదలట? మనవరో ఏ సహవాసము అయ్యా, మా సహవాసంలో ఒక ఆఫీసులు ఉంటే బాగుండు అంటున్నాడు. అంటే ఏంటి, ఒక సీఏ గారు ఉన్నారనుకోండి, అందరూ ఆయన మాట వింటారు, ఆయన చెప్పి చేత నడుపుతారు. నాకు అనిపించింది పెద్ద ర్యాంకులు ఉన్న వాళ్ళకి ప్రభువులు ప్రేమించే పెద్ద హృదయం ఉండదు, మోసంలో ఉంటారు. ఎప్పుడు సేవ గొప్ప వ్యక్తులు చేయాలని నువ్వు అనుకుంటున్నావు, బైబిల్ ఆయన ఏమంటాడు, బైబిల్ ఏమంటాడు, గొప్పవారిని కాదు చిన్నవారిని, ఎన్నికైన వారిని కాదు ఎన్నికలేని వారిని, వెర్రోల్ని పిచ్చోల్ని తృణీకరింపబడ్డ వాళ్ళని నీచుల్ని దరిద్రుల్ని ఏర్పాటు చేసుకుని అంటాడు. ఏ నేత్రాలతో చూడాలి పరిస్థితుల్ని? మన నేత్రాలతో చూడగలగాలి. తప్పకుండా ఆధ్యాత్మిక జీవితంలో మనం చల్లారిపోకుండా శరీర సంబంధులుగా కాకుండా మనం జీవించడం సాధ్యం ఉంటుంది. కాబట్టి రెండు విషయాలు మనం పాపులతో లోక సంబంధులతో దుష్టులతో సాంగత్యం, పొత్తు, వివాహాలు, నథింగ్, దేనికి అవకాశం అవ్వకూడదు. రెండు, మంచివారిగానే కనపడతారు, బాగా చదువుకున్నట్టు కనపడతారు, ధన సిరి సంపదలు కలిగిన వారిగా కనబడతారు, అవసరం వస్తే ఆదుకునేవారు కనబడతారు, కానీ నిరీక్షణ లేనివారు, లోకం కొరకు వెంపర్లాడేవారు, లోకంలో కూడబెట్టుకునేవారు, లోకంలో దాచిపెట్టుకునేవారు. నీలో కూడా ధనం పనిచేస్తారు, నీలో కూడా స్వయం పనిచేస్తుంది, నీలో కూడా శరీరం పనిచేస్తుంది, నీలో కూడా లోకం పనిచేస్తుంది. సంఘం లోకంలో వింతగా ప్రత్యేకంగా ఉండాలి, కానీ సంఘం ఏమైపోయిందంటే లోకంతో మిలాఖత్ అయిపోయింది, లోకంతో కలిసిపోయింది, లోకంతో రాజీ పడిపోయింది. లోకానికి సంఘానికి తేడా ఏముండదు. చాలాసార్లు క్రైస్తవులు ఇళ్లల్లో పెళ్లికి, క్రైస్తవుల ఇళ్లల్లో శుభకార్యాలకి పిలిస్తే వెళ్ళినప్పటి నుంచి నెత్తి నూరు కొట్టుకోవడమే, ఎందుకు వచ్చావు, వచ్చి దుఃఖ అయిపోయాం, వెళ్ళిపోతే ఏడుస్తారు, కూర్చుందామంటే అంతా లోకమే. వాళ్ళ డ్రెస్సింగ్ లోకమే, వాళ్ళ వాలకం లోకమే, వాళ్ళ తీరు లోకమే, ఏం తేడా లేదు, ఏం తేడా. లోకం ఎంతగా సంఘాన్ని నిలబడి చేస్తా ఉందో, మనం శరీర సంబంధులుగా అయిపోయే ప్రమాదం, రాజీ పడిపోయే ప్రమాదం, అమ్ముడైపోయే ప్రమాదం, సూసైడ్ చేసుకునే ప్రమాదం, ఆత్మీయ జీవితాన్ని ఖూనీ చేసుకునే ప్రమాదం, చాలా ప్రమాదం. కనుక పాపులతో సాంగత్యం కూడదు అన్నాడు, లోకులతో సాంగత్యం కూడదు అన్నాడు. నిరీక్షణ లేని వారితో ఎట్టి పరిస్థితుల్లో దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అంటాడు. మూడో మాట రోమకు రాసిన పత్రిక 16:17 సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండడని మిమ్మును బతిమారుకొనుచున్నాను, వారిలో నుంచి తొలగిపోవుడి అన్నాడు. ఎవరట వీళ్ళు? దొంగ క్రైస్తవు, దొంగ బోధకులు, దొంగ సేవకులు. మేము దొంగ క్రైస్తులు అని చెప్పరు, క్రైస్తులు అని చెప్పుకుంటారు. మేము దొంగ బోధకులు అని చెప్పరు, బోధకులు అని చెప్పుకుంటారు. మేము దొంగ సేవకులు అని చెప్పరు, సేవకులు అని చెప్పుకుంటారు. నీకు అర్థమవ్వాలి, అధ్యక్షణ జ్ఞానం నీకుండాలి, కనిపెట్టగలిగిన నేత్రాలు నీకుండాలి. ఎవరాట వీళ్ళు? భిన్నముగా వ్యతిరేకముగా బైబిల్లో రాయబడ్డ వాటికి వ్యతిరేకముగా, మనం నేర్చుకున్న ఫండమెంటల్స్కి వ్యతిరేకముగా వాళ్ళ జీవితాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మనం పరీక్ష చేసుకోవడం మన ఆత్మీయ జీవితానికి మంచిది. ఏమంటాడు? వాళ్ళ నుంచి తొలగిపోండి. ఎలా ఉంటారట వాళ్ళు? అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, అది తేలిపోతాయి. అందుకే చాలా మంది అంటారు, భక్తి అంటే మనం పసిగట్టాలంటే, సేవకుని ఎక్కడ పట్టుకోవాలంట? తిండి దగ్గర పట్టుకోవాలి డబ్బు దగ్గర పట్టుకోవాలి. ఆ మాట కొంచెం మనం సీరియస్గా తీసుకోవాలి. సేవకుని సన్మానించొద్దని చెప్పట్లా, సేవకులకి కానుకలు ఇవ్వద్దని చెప్పట్లా. అయితే ఆ వాక్యం ఏమంటుంది? వారి నుంచి తొలగిపోండి అన్న. అనేకమైన దొంగలు లోకంలోకి వెళ్ళారు. జాగ్రత్త అని వాక్యం మనం హెచ్చరిస్తూ ఉండగా, వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోకపోతే మనము ప్రమాదంలో మనం ఉన్నామని దయచేసి వాక్యపు వెలుగులో గ్రహించడం మన ఆత్మీయ జీవితానికి మంచిది. కాబట్టి ఎవరట వాళ్ళు? యేసుదాసుల కడుపు దాసుల. రీసెంట్ గా ఎందుకో మందిరానికి వెళ్ళి కూర్చుంటే కునిపాట్లు వస్తున్నాయి. ఎంత ట్రై చేసినా కునిపాట్లు వస్తున్నాయి. ఏమైంది బాబు, ఎందుకు మందిరంలో కునిపాట్లు రావడం దౌర్భాగ్య స్థితి కదా అంటే, కారణం ఏంటి? కడుపు నుండి తినేసి వచ్చి కూర్చుంటే కునిపాట్లు రాకేమొస్తాయి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ, అంటే అందరిని అలా ఉండమని చెప్పను కానీ, నాకు ప్రభు నేర్పించిన ఆత్మీయ పాఠం ఏంటంటే, ఎప్పుడు దేవుని పనున్నా సరే ఖాళీ కడుపుతో చేయడమే. గృహదర్శనాలు కలగానే అయ్యగారు ముందు తీసుకోండి అంటారు. ఏమి తీసుకునేది? తింటే నిద్రపోతాం. నీకు ఆశీర్వాదాలు కా చివరిలో చూద్దాం, పక్కన పెట్టండి, కూర్చుందరండి, ప్రార్థన చేద్దాం. నిజమే. మనల్ని మనము పరీక్ష చేసుకోవడం మంచిది. ఎప్పుడు ఎక్కడ శరీరం పనిచేస్తుందో, ఎక్కడ ఏమన్నాడు కడుపు పనిచేస్తుందో, 12 గంటలకి గడియారం వైపు చూస్తారు. 12:30 అయిపోయిందంటే క్లోజ్ చేసేయాలి, ముందే చెప్తారు. ఎట్టి పరిస్థితులను భోజనాలు 12:30 స్టార్ట్ అవ్వాలి, ప్రార్థన 12 గంటలకల్లా క్లోజ్ అయిపోవాలి. ఒకవేళ ప్రార్థన క్లోజ్ కాకపోయినా స్టార్ట్ భోజనాలు మాత్రం స్టార్ట్ అయిపోవాలి. ఎవరు దాసులు? యేసు దాసులా? కడుపుకు దాసులు. తిండిపోతులు అంటాడు, నిద్రపోతులు అంటాడు. ఒకవేళ తిండి వల్ల, మత్తు వల్ల మీ హృదయాలు మందంగా ఉంటాయేమో, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమంటాడైన వాక్యంలో, ఎవరికి దాసులు? ప్రభుకా కడుపుక. వారు కడుపుకే దాసులట. ఏం చేస్తారట? వారి ఇంపైన మాటల వలన, ఎచ్చకముల వలన నిష్కపట మనసులను మోసపుచ్చుదురు అన్నారు. ఇక్కడే ఒక మాట చెప్పారు, సహజంగా మనకున్న జబ్బు ఏంటంటే పొగుడుచుకోవడం అలవాటు. పొగడకపోతే నాన్న కష్టం. బైబిల్ ప్రకారంగా పొగిడితే జీవపడం వస్తారు. సారీ, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎలా ఉంది పొగడాలుగా? అమ్మా చాలా బాగా వంట చేసేవారా, చాలా అమృతంలా ఉంది నీ చేయటం అంటే ఇంకో రకం ఉండి తీసుకుపోయి పెడతావు. కాబట్టి ఎట్లా మాట్లాడతారట? చక్కగా పూడతారట. ఎచ్చకపు మాటలు పొగిడే బోధ ప్రమాదకరం, పొగిడే బోధ ప్రమాదకరం. బైబిల్ చెప్తున్న మాటలు మనసును మోసపుచ్చుదురు అన్నాడు. కాబట్టి దయచేసి దయచేసి మనం ఎవరి సహవాసం మనం కోరుకోవాలంటే టయానికి తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాకింగ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలి, బాడీ ఫిట్గా ఉండాలి, 40లో కూడా 20లా పడాలి. అవన్నీ నేర్పించేవాళ్ళు ప్రభు దాసులు కాదు, కడుపుకు దాసులు, లోక సంబంధం. మరి ఏం నేర్పించాలి? ప్రార్థన, వాక్యము, పరిచర్య, అరిగిపోవటం, కరిగిపోవటం. ఎవరు నేర్పిస్తున్నారో వాళ్ళు ప్రభు దాసులు, వాళ్ళ సహవాసం మనకి ఆశీర్వాదకరం. మనం ఏం చేసినా పొగిడేవారు అంటే ప్రోత్సహించడానికి మంచిదే, కానీ పొగడత చాలా ప్రమాదం. కానీ మనలో లోపాలు మనకు వేరైతే చూపించే వాళ్ళు మనకు ఆశీర్వాదకరం. సాంఘిక గ్రంథంలో ప్రసంగి అంటాడు, నిజమైన స్నేహితులు ఏం చేస్తారట? గాయాలు చేస్తారు. గాయం చేసేవాడు స్నేహితుడు అంటాడు చిత్రంగా మాట. ఏంటయ్యా గాయం చేసేవాడు స్నేహితుడు ఎట్లా అవుతాడు? గాయం చేసేవాడు స్నేహితుడు ఎట్లా అవుతాడు? మరి పగవాడు ఏం చేస్తారట? చూడండి మాట, చక్కటి మాట. సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వచనం. మీరు కోరి స్నేహితుడు గాయము చేయను. గాయం చేసేవాడు స్నేహితుడట. పగవాడు ఏం చేస్తారట? లెక్కలేని ముద్దులు పెడతారు. ముద్దు పెట్టేవాడు పగవాడు. ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుకి ఎంత చక్కగా ముద్దు పెట్టాడో, ఆ పొగడతలో ఆ మిప్పు, అది మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రమాదమే. కాబట్టి ఎవరికి దూరంగా ఉండాలంటాడు రోమపత్రిక 16:17లో, బోధకు భిన్నముగా బోధిస్తున్న వాళ్ళు, ప్రవర్తిస్తున్న వాళ్ళు, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నవారు, వాక్యాన్ని దాటి వెళ్ళిపోతున్నవారు, వాక్యాన్ని ట్విస్ట్ చేస్తున్నవారు, వాక్యాన్ని వాళ్ళకి తగ్గట్టుగా వాడుకుంటున్న వాళ్ళ విషయంలో జాగ్రత్త అంటాడు. వాళ్ళ నుంచి తొలగిపోండి. వారు కడుపుకు దాసు, వారు ఇచ్చకపు మాటల ద్వారా మోసుకొచ్చేవారు అంటున్నాడు. కాబట్టి పిల్లరా, మూడవది నకిలీ భక్తులు, నకిలీ బోధకులు, దొంగ బోధకులు. 2వ యోహాను పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరించినవాడు. వాక్యం మీద నిలబడకుండా ముందుకెళ్తున్న ప్రతి ఒక్కడు దేవుని అంగీకరించినవాడు. ఆ బోధ ఎందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడలా వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఏమండి అదేమన్నా మానస అంటామా? అదేమైనా పద్ధతేనా? అదేమైనా గౌరవమేనా? బైబిల్లో పద్ధతులు గౌరవాల కోసం మాట్లాడకు. డోర్ వేసి అంటున్నాడు, తలుపేసి అంటున్నాడు, ఇంట్లో చేర్చుకోవద్దు అంటున్నాడు. ఇంకా శుభమని వాడితో చెప్పొద్దు, వందనాలు కూడా చెప్పొద్దు అనేసాడు. ఎందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నాం? చాలా సులువుగా వైరస్ ఎంత ఈజీగా పోగుతుందో, అంటుకుంటుందో, అంత ఈజీగా అనివచ్చిన స్థితి లోకం మనల్ని పాడు చేస్తాం. ఆ కొంచెం పుడి పిండి తిన్నంతటిని పాడు చేసినట్టుగా, ఒక్క చెడ్డ మాదిరి మన మాదిరి జీవితాన్ని పాడు చేస్తాం. దాని ప్రభావం అంత ఘోరంగా ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. 7వ అధ్యాయం 15వ వచనం నుంచి, అబద్ధ ప్రవక్తను గూర్చి జాగ్రత్త పడుది. నేను ఎరుగుదను. ఒక ఆయన అంటున్నాడు, అన్న నేను బోధన తీసుకుంటాను కానీ మనిషిని పట్టించుకోను అన్నాడు. బోధన తీసుకుంటే మనిషిని పట్టించుకుని ఎంత పిచ్చుతాను. సాతాను బోధ చేయడంలో నిష్ణాతుడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా వాక్యం బోధించినాడు. బోధన తీసుకుంటే మనిషిని పట్టించుకోవడం అంటే ఎంత మోసపోవడమో కదూ. ఏమన్నాడు? ప్రవక్తే జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలకు వచ్చి జాగ్రత్త అన్నాడు. ఏం చేస్తారట? వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ వద్దకు వద్దురు గాని వారిలో అప్పుడ క్రూరమైన తోడేలు. ఏమొచ్చింది? తోడేలు వచ్చింది. పైకి ఎలా కనబడింది? గొర్రెలే కనబడింది. ఇప్పుడు ఆ తోడేలు ఎక్కడ పండుకుంది? గొర్రెలతో పాటు మందలు పండుకుంది. మంచిదేనా? పర్లేదా? చూచి చూడకుండా ఉందామా? ఏం కాదులే అనుకుందామా? ఆహా, జాగ్రత్త అని ఆయనే చెప్పాడు. నువ్వు జాగ్రత్త లేకపోతే ఎట్లా? ఎందుకు ఈరోజు సంఘం నిలువెచ్చిన స్థితికి వచ్చేసిందంటే, ఎందుకు ఈరోజు సంఘం ఆ ఆత్మను గురించిన భారం వెత్త లేదు? ఎందుకు ఆదిమ సంఘం ఆస్తులు నమ్ముకొని సేవ చేస్తే ఈరోజు ఆధునిక సంఘం ఆస్తులు కూడబెట్టుకుంటుందంటే, అసలుకి మాదిరిగా ఉండాల్సిన సేవకుడే మోసగాడు. ఇక సంఘం కోసం ఏం చెప్పేది? సంఘం కోసం ఏం చెప్పేది? మాదిరిగా ఉండాల్సిన బోధకుడే, సేవకుడే దొంగ. కాబట్టి ఎట్లా చేరవుతాం? యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా భక్తులు ఎలా ఉంటే విశ్వాసులు అట్లానే ఉంటారు. జాగ్రత్త అన్న వాక్యాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి. 16, బోధను బట్టి అంచనా వేయొద్దు. మరి దేన్ని బట్టి అంచనా వేయాలి? 16 వచ్చిన వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ఫలాలు చెడ్డవైతే, క్రియలు చెడ్డవైతే, అవుట్పుట్ చెడ్డదైతే, చేస్తున్న పనులు చెడ్డవైతే, ఎంత తేను పూసిన మాటలు మాట్లాడినా పడదొంగ. కాబట్టి వాక్యం అంటుంది, ఫలాలను బట్టి మీరు తెలుసుకుందరు అన్నాడు. ఎలా ఫలించినా పర్లేదు, ఎలా సేవ చేసినా పర్లేదు, ఎలా దేవుని గణపరిచినా పర్లేదు అని వాక్యం చెప్పట్లా. అది మంచి విధానం కాకపోతే అది నిలబడదు. కింద ఏమంటాడు ఆయన? 18, మంచి చెట్టు కాని ఫలాలు ఫలింపనేరదు, పనికి మాని చెట్టు మంచి ఫలాలు ఫలింపనేరదు, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఆయన మాత్రం ఏమాత్రం మెరిసి లేకుండా మాట్లాడుతున్నాడు. నరికేస్తానంటున్నాడు, అగ్నిలో తోసేస్తానంటున్నాడు. మరి మనం అయ్యో పాపం పర్లేదు అందామా? కుదరదు. ఆధ్యాత్మికంగా సూసైడ్ చేసుకోవటమే, ఆత్మీయ జీవితాన్ని ఆత్మహత్య చేసుకోవటమే. జాగ్రత్త అంటున్నాడు. పిలిపికి రాసిన పత్రిక 3:18 చదువుకుందాం. పిలిపికి రాసిన పత్రిక 3:18 చదువుకుందాం. 17 చదవాలి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకున్నది అన్నాడు. ఎంత చక్కటి మాట. పౌలేమంటాడు? నన్ను పోలి నడుచుకుంటున్నాడు. ఇప్పుడు దాకా మనం చదువుకున్న మాటలన్నీ తీసుకెళ్లి పౌలు దగ్గర పెట్టి, పౌలు బోధ ఎలా ఉంది? పౌలు బోధ అంత గొప్ప బోధ కాదట. పౌలు పత్రికలు కూడా అంత గొప్ప పత్రికలు కావట. పౌలు ఆకారం కూడా అంత గొప్ప ఆకారం కాదు. పౌలు ఇల్లు ఏం చేశాడు? ఏ లాభకరమైనవో వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. నా కలిగింది మీకోసం అర్పించేస్తాను, నేను మీ కొరకు అర్పణ అయిపోతాను అంటాడు. బ్రతుకు చూస్తే మాత్రం యేసుక్రీస్తు ప్రభు అడుగు చాట్లు కనబడతాయి పౌలు దగ్గర. కాబట్టి పౌలు అంటున్నాడు, నన్ను పౌలు నడుచుకోండి. ఏం చేశాడు? సుఖపడ్డా, ఎన్ని శ్రమలు పడ్డాడా రాస్తాడు. నన్ను పౌలు నడుచుకోండి అంటాడు. 18 చెడ్డ మాదిరి ఎట్లా ఉంటుంది? అనేకులు, పౌలు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. మెజారిటీ ఎట్లా ఉన్నారట? క్రీస్తు శిలువ ఒక శత్రువుడుగా నడుచుకొని చున్నారు అంట. ఎవరట వాళ్ళు? శిలువకు శత్రువుడు. శిలువ ఏం చెప్తుంది? శ్రమపడాలి. వాళ్ళు ఏం చెప్తారు? సుఖపడాలి. అన్నీ ఆశీర్వాదాలు, అన్నీ మేల్లి, అన్నీ దీవెన్నె. ఎవరు? శిలువకు శత్రువుడు. ఏం కష్టం లేదు, ఏం పని లేదు, ఏం బాధ్యత లేదు, ఏం భారం లేదు. ఓరనే కూర్చుంటే ఆశీర్వాదాలు ఆకాశం తెరిచేసి నీకు ఇచ్చేస్తాడని చెప్తే ఎంత బాగుంటుందో. పౌలేమంటాడు? అపొస్తలుల కార్యాల గ్రంథం 14 అపొస్తలుల కార్యాల గ్రంథం 14 22, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవల్లనియు అండలించేది. అనేక మేలు అనుభవించి అనడా లేదు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమపడి ప్రవేశించాలి. శ్రమపడితేనే బహుమానం, శ్రమపడితేనే కిరీటం, శ్రమపడితేనే జీతం. సుఖపడ్డవాడికి ఎందుకు ఇవ్వాలి? ఏం కష్టపడ్డామని ఇవ్వాలి? ఏం శ్రమపడ్డామని ఇవ్వాలి? ఏం అనుభవించామని ఇవ్వాలి? అదే మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరుని గురించి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. ఎందుకు ఏడుస్తున్నాడు పౌలు? అంత కష్టం, అంత ఏడవలసిన పరిస్థితి ఏముంది? అదేమి ఈజీగా తీసుకునే మ్యాటర్ కాదు, కేర్లెస్ గా ఉండే పరిస్థితి కాదు. అంత ప్రమాదమో, నెత్తినూరు బాధపడుతున్నాడు పౌలు. ఏడుస్తా చెప్తున్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే స్లో పాయిజన్. బయట మంద బయట ఉన్న వాడిని చూసి మనం వీడు మనిషిడు కాదని అంచనా వేయచ్చు. మంద లోపల ఉన్న చూడని ఎట్లా పట్టుకునేది? ఆర్ఎస్ఎస్ వాడైతే ఆర్ఎస్ఎస్ అన్నాడు కాబట్టి మంచిది, వాడి విషయం జాగ్రత్త పడవచ్చు. అదే నేను క్రైస్తవుని అని చెప్పేసి వచ్చాడు, ఏం చేసేది, ఎట్లా పట్టుకునేది? జాగ్రత్త జాగ్రత్త. వాడు లోపలికి వచ్చున్నాడు. ఏడుస్తూ చెప్తున్నా అన్నాడు 19 నాశనమే వారంతా వారు కడిపే వారి దేవుడు. అట్టడి అన్నం కొరకు, ఈ లోకం కొరకు, ఈ బ్రతుకు కోసం, జీతం కోసం, ఉద్యోగంగా సేవ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కట్నాల కింద సంఘాలు ఇచ్చేస్తారు. మామగారు ఏమి ఇస్తారంటే కట్న కింద సంఘాన్ని ఇచ్చేస్తారు. సంఘాన్ని ఇచ్చేది ఏంది? అది మన గొర్రెల దొడ్డ. ఆహా, సంఘాన్ని కట్నాల కింద ఇచ్చేస్తారు. బిజినెస్ 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 కడిపేవారు దేవుడు. 19 ఏమంటాడు? ఆ భూ సంబంధమైన వాటి ఎందే మనసిస్తున్నారు. పరసంబంధులు కారు, పరసంబంధులు కారు, భూ సంబంధులే, భూ సంబంధులే. 20 మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం పరలోక సంబంధులు. భూమి మీద అన్ని విడిచిపెట్టాలి, పరలోకాన్ని హత్తుకోవాలి. అది బైబిల్ బోధ. మరి ఈ బోధ ఏంది? నచ్చే బోధ, మైమరిపించే బోధ, మోసం చేసే బోధ. దయచేసి దయచేసి వాక్యపు వెలుగులో మనం జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. మంచి సహవాసం మనకు అవి ఉండాలి. చెడ్డ సహవాసానికి తోడనవ్వాలి. చెడ్డ సహవాసం అన్న మాట దగ్గర అవిశ్వాసులతో సహవాసం కుదరదు, నిరీక్షణ లేని వారితో సహవాసం కుదరదు. నులివచ్చిన క్రైస్తవులు, నకిలీ భక్తులు, నకిలీ బోధకులతో సహవాసం సాంగత్యం కుదరదు. ఓరకని చెప్పొద్దు, మా అమ్మ ఆ సంఘానికి వెళ్ళిందండి, మా నాన్న ఆ సంఘానికి వెళ్ళారండి, నా భర్త ఆ సంఘానికి వెళ్తారండి. మోసం చేసుకోవద్దు. మంచి సంఘమా, హత్తుకోండి. మంచి సంఘం కాదా, దూరంగా ఉండండి. మంచి విశ్వాస వెంబడించు. మంచి విశ్వాస కాదా, దూరంగా ఉండు. నిన్ను కాపాడుకో. అలాగని చెప్పి పాపులందరికీ దూరంగా ఉందామా, పాపులు అసహించుకుందా నేను చెప్పట్లా. ప్రార్థన చేద్దాం, ప్రేమిద్దాం, కానీ ఆ రాసుకు పూసుకుని తిరగడానికి వీల్లేదు. ఆ పాపను వంట పట్టించుకోడానికి వీల్లేదు. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఎబ్రి పత్రిక 10:24 ఎబ్రి పత్రిక 10:24 కొందరు మానుకొని చిన్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు కూడా హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది. మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును, సత్కారము చేయుటకును ఒకరినొకరు ఉప్పురు కలుపుకోవాలి. మానొద్దు, సహవాసంలో ఉండండి. కానీ ఏ సహవాసం? హెచ్చరించే సహవాసం, పురు కొలిపే సహవాసం, రాకడ కొరకు ఆయత్తపరిచే సహవాసం. అట్లాంటి సహవాసాలకు మనకు ఆశీర్వాదం. చక్కగా జోలపాట పాడి నిద్రపుచ్చే సహవాసాలు కావు. కాబట్టి మనం ఆత్మ సంబంధమా, శరీర సంబంధమా? ఏ సహవాసాన్ని ప్రేమిస్తున్నావు, ఆత్మ సంబంధమైన సహవాసాన్ని ప్రేమించావా? ఆత్మ సంబంధిగానే ఉంటావు. కడుపుకే దాసులు, ధనానికే దాసులు, లోకానికే దాసులు, వాళ్ళతో సహవాసం చేస్తే మనం ప్రకృతి సంబంధులుగానే ఉంటాం, లోక సంబంధులుగానే ఉంటాం. మనం మనం పరీక్ష చేసుకుందాం, లోకానికి వేరుగా జీవిద్దాం, పరలోక సంబంధులతో కలిసి జీవిద్దాం. అటు కృప ప్రభు మనందరికి దయచేయను గాక. ఆమేన్.